25వ అధ్యాయం. భక్త అభీష్ట సంపాదనం. భక్తులకు వారి మనోవాంఛితాలను, శ్రేయస్సును ప్రాప్తింపచేయటం. శ్రీ గణేశునికి నమస్కారం. శ్రీ సరస్వతీదేవికి నమస్కారం. శ్రీ గురు మహారాజుకి నమస్కారం. శ్రీ కులదేవతకి నమస్కారం. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. కరుణామృత సాగరులైన సాయి మహారాజు సాక్షాత్తు పరమేశ్వరుడి అవతారమే. పూర్ణ బ్రహ్మే అయిన ఆయన మహాయోగేశ్వరులు. ఆయనకి నా సాష్టాంగ నమస్కారాలు. ఓ సంతలలామ, మంగళధామ, ఆత్మారామ, సాయినాథ, మీకు జయకారాలు. ఓ భక్త విశ్రామ, పూర్ణకామ, సాయి సమర్థ, మీకు నమస్కారం. గడిచిన అధ్యాయంలో సాయిబాబా హాస్య వినోదాలు వర్ణించబడ్డాయి. భక్తుల భావ పరిష్వంగంలో ఉండే సాయి భక్తులపై సదా ఆనందామృతాన్ని అలవోకగా వర్షించేవారు. ఆయన మూర్తీభవించిన కారుణ్యమే. భక్తులు మాత్రం గుండెల నిండా అనన్యంగా భక్తిభావాన్ని, శ్రద్ధను పెట్టుకుని ఉండాలంతే. ఇక వారు కోరుకున్న వస్తువులకి కొరత అనేది కలలో కూడా ఉండదు. సద్గురువు అంటే స్వయంగా నేనే అని శ్రీకృష్ణుడు ఉద్ధవునికి భాగవతంలో చెప్పే ఉన్నారు. ఆయన మీద విశ్వాసం పెట్టుకోవటాన్నే అనన్య భక్తి అంటారు. శ్రీ సాయిచరిత్ర వ్రాయాలని నా మనసులో ఓ కోరిక కలిగింది. సాయియే అత్యద్భుతంగా శ్రవణానందకరమైన లీలలను నా చేత వ్రాయింపచేసి నన్ను నిశ్చింతగా ఉంచారు. అలాగే అర్హత లేకపోయినా, శాస్త్రజ్ఞానంలో నైపుణ్యం లేకపోయినా పామరుణ్ణైన నాకు స్ఫూర్తిని కలిగించారు. తమ భక్తులకు ప్రబోధించటానికి నా చేత ఈ గ్రంథాన్ని వ్రాయించారు. లీలలను సేకరించి పెట్టు అని నాలాంటి అజ్ఞానికి ఆజ్ఞ లభించినప్పుడే నా మందబుద్ధికి ధైర్యము, జ్ఞానము అనే సంపద కలిగింది. ఉత్తమ గుణాలతో అలరారే సాయి తమ భక్తులను ఉద్ధరించటానికి తమ కథలను తామే సేకరింపచేస్తారని అప్పుడే నాకు ధైర్యం వచ్చింది. అలా కాకపోతే మరి ఈ వాణితో లీలలను వ్రాయగలిగే సాహసం నేను చేయగలిగేవాణ్ణా? ఈ చరితామృత రసవాహిని అంటే మహాత్ముల చరణ ప్రసాదమనే పాయసమే. ఉడికించిన అన్నంలో పాలు, చక్కెర మొదలైనవి వేసి తయారు చేసిన పరమాన్నం. ఈ సాయి చరిత్ర అంటే భక్తుల కోసం ఏర్పరిచిన సాయి కథలని అమృతపు చలివేంద్రమే. దాన్ని వారు ఇష్టం వచ్చినంతగా త్రాగి సాయి కృపతో సంసారమనే బడబానలపు తాపాన్ని నివారించుకోవాలి. ఇది చరిత్ర కాదు, సోమకాంతమణి అంటే చంద్రమణి. దీనిమీద చంద్రకిరణాలు పడితే దానికి చెమటలు పోస్తాయని అంటారు. అందులో నుంచి సాయి కథ అనే చంద్రామృతం నిరంతరం స్రవిస్తుంటుంది. దప్పిక, సాయి కథ వినాలన్న తీవ్ర ఇచ్ఛతో వ్యాకులం చెందిన చెకోరాలనే భక్తులు దాన్ని మనసారా త్రాగి తృప్తి చెందుదురుగాక. ఇప్పుడు మనసుల్లో ప్రేమను నింపుకొన్న శ్రోతలారా, కలియుగంలో ఉత్పన్నమయ్యే దుష్ట వాసనలను నాశనం చేసే సాయి పవిత్ర కథలను సంకోచం పెట్టుకోకుండా ఏకాగ్రచిత్తంతో వినండి. సాయిబాబా మీద ఒక్కసారి అనన్య శ్రద్ధ ఏర్పడిందంటే అది ఆ భక్తుల సమస్త అనర్థాలను అంతంచేసి, కష్టాల కడలిని దాటించి వారు కోరిన కోర్కెలను ఈడేరుస్తుంది. దీనికి సంబంధించిన ఓ కథుంది. అది సాయికి తమ భక్తుల పట్ల గల వాత్సల్యాన్ని దర్శింపచేస్తుంది. దాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వింటే వారి మనసుల్లో ఆనందం ఆకాశపుటంచులు తాకుతుంది. కాబట్టి శ్రోతలారా, ఈ వినూత్నమైన కథను మనసు పెట్టి వినండి. అప్పుడు గురుమాత ఎంత దయామృత సాగరమో అనుభవంలోకొస్తుంది. ఈ కథ చాలా చిన్నదే అయినా, అయినప్పటికీ దీని తాత్పర్యం నుంచి లభించే బోధ వల్ల కథ ఎంతో బాగుంటుంది. ఓ క్షణం పాటు శ్రద్ధ పెట్టండి, అప్పుడు మీ సంకటాలన్నీ ఠక్కున పక్కకి తప్పుకుంటాయి. అహ్మద్నగర్లో దాము అణ్ణ అనే పేరుగల ఓ గాజుల వ్యాపారి ధనంతోనూ సుఖంతోనూ అలరారేవాడు. అతనికి సాయి చరణాల పట్ల ఎంతో ఆసక్తి కలిగింది. ఆ శ్రేష్ట భక్తుని కథ వింటే శ్రోతలకు ఆనందం కలుగుతుంది. సాయిబాబాకి భక్తులను రక్షించే విషయంలో ఉన్న తత్పరత ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ప్రతి సంవత్సరము జరిగే శ్రీరామనవమి ఉత్సవ సమయంలో రెండు అతిపెద్ద కొత్త జెండాలను షిరిడి గ్రామంలో ఊరేగిస్తారు. ఇది లోకల్లో అందరికీ తెలుసు. అందులో ఒకటి నానాసాహెబ్ నిమోన్కర్దైతే, రెండవది దాము అన్నది. అలా ఎన్నో సంవత్సరాలుగా భక్తితోనూ ప్రేమతోనూ పెట్టుకున్న నియమం ఆగకుండా నడుస్తోంది. దాము అన్నకి ఇద్దరు భార్యలు, కానీ సంతతి మాత్రం లేదు. తర్వాత సాయిబాబా ఆశీస్సులతో వారికి పుత్రులు కలిగారు. ఆ పుత్రుడి నిమిత్తం దాము అన్న రామనవమి ఉత్సవానికి జెండాలు సమర్పిస్తానని మొక్కుకున్నాడు. అప్పట్నుంచి ప్రతి సంవత్సరము జెండాల ఊరేగింపు జరగటం ప్రారంభమైంది. ఆ ఊరేగింపుకి ఏర్పాట్లన్నీ కోండీబా అనే వడ్రంగి ఇంట్లో జరిగేవి. అక్కడి నుంచి వాద్యఘోషతో ఈ జెండాలు గ్రామంలో ఊరేగిస్తారు. అప్పుడు పొడుగైన ఆ జెండాలు మసీదు రెండు వైపులా కట్టేవారు. ఆ ప్రకారంగా గొప్ప సమారంభంతో ఆ ఉత్తమ మహోత్సవం ప్రతి సంవత్సరం జరుగుతోంది. అలాగే అక్కడికి వచ్చే ఫకీర్లకి, భిక్షగాళ్లకి కడుపు నిండా భోజనం పెట్టి దాము షావుకారు రామనవమిని నియమంగా చేసేవాడు. ఆ దాము అన్న కథను శ్రోతల కోసం వర్ణిస్తాను. దాన్ని శ్రద్ధగా వింటే సాయిబాబా సామర్థ్యం వారికి తెలుస్తుంది. బొంబాయిలో ఉన్న దాము అన్న మిత్రుడు అతనికో లేఖ వ్రాశాడు. మనం బాహాటంగా స్పష్టంగా 200,000 లాభం కలిగే అతి లాభకరమైన వ్యాపారం చేద్దాం. మనమిద్దరం అందులో భాగస్థులుగా ఉందాం. మనిద్దరం 1,00,000 సంపాదించుకుందాం. వెంటనే ఉత్తరం రాయి. ఈ వ్యాపారం ఎంతో నిఖార్సైంది. ఈ విషయంలో ఎలాంటి భయము అవసరం లేదు. ఈసారి ప్రతి కొందాం. వెంటనే దాని ధర పెరుగుతుంది. సరైన సమయంలో క్రయ విక్రయాలు చేయకపోతే ఆ తర్వాత మనం పశ్చాత్తాపడవలసి వస్తుంది. ఆ అవకాశాన్ని ఊరికే పోనీయకూడదని అన్నా మనసుకి ఆతృత కలిగింది. అతనికి ఆ మిత్రుడిపై మంచి విశ్వాసం ఉంది. కానీ నిశ్చితమైన ఆలోచన లేకపోవటం వల్ల వ్యాపారం చెయ్యాలా వద్దా అని అన్నా మనసుకి చింతపట్టుకుంది. దేవా, ఇదేమవుతుంది, ఎలా అవుతుంది, ఇదే అతని మనసులో సంశయం. దాము అన్న సాయి గురువుకి శిష్యుడు. అతను బాబాకి ఇలా ఉత్తరం రాశాడు. మాకు స్వతంత్ర బుద్ధి లేదు, మీరే మాకు రక్షకులు. నాకు ఈ వ్యాపారం చెయ్యాలనిపిస్తోంది, కానీ దాంతో నాకు లాభం కలుగుతుందో నష్టం కలుగుతుందో దయచేసి చెప్పండి. లేఖ మాధవరావుకి పంపించి దానిలో మాధవరావుని ఇలా అడిగాడు. దీన్ని బాబాకు చదివి వినిపించి ఆయన ఆజ్ఞ ఏమిటో నాకు తెలియచెప్పండి. నాకైతే ఈ వ్యవహారం బాగున్నట్లు అనిపిస్తోంది. మర్నాడు మధ్యాహ్నం 3-3.5 గంటల మధ్య ఆ పత్రం మాధవరావు చేతిలో పడింది. అతను దాన్ని మసీదుకు తీసుకెళ్ళి బాబా చరణాలపై పెట్టాడు. అప్పుడు బాబా, ఏంటి శ్యామ, ఎందుకా హడావుడి, ఎందుకీ కాగితం పాదాలపై పెట్టావు అని అడిగారు. శ్యామ, బాబా, నగర్లో ఉండే దాము షావుకారు మిమ్మల్నేదో అడగాలనుకుంటున్నాడు అన్నాడు. బాబా, ఏమిటి, ఏం రాశాడు, ఏం పథకం వేస్తున్నాడు? అతను ఆకాశాన్ని అందుకోవాలని చూస్తున్నట్లు నాకు అనిపిస్తోంది. దైవమిచ్చినది అతనికి చాలినట్లు లేదు. సరే, అతని ఉత్తరం చదువు అన్నారు. శ్యామ ఇలా అన్నాడు. బాబా, ఇది నిజంగా దాము అన్న అక్షరాలా మీరన్నట్లే రాశాడు. దేవా, మీరు ఇక్కడ హాయిగా కూర్చుంటారు, అక్కడ భక్తులకు అశాంతిని రేకెత్తిస్తారు, వారి మనసుకేదైనా సందిగ్ధత కలిగితే వారిని మీ పాదాల వద్దకు లాక్కుంటారు. కొందరిని స్వయంగా లాగుతారు, కొందరికి లేఖ వ్రాయిస్తారు. వచ్చిన లేఖలోని అంశాలను మొదటే చెప్తారు. అలాంటప్పుడు ఇక లేఖ మాత్రం ఎందుకు చదివించటం? బాబా ఇలా అన్నారు, అరే శ్యామ, చదువు చదువు, నా మాటలు పట్టించుకోకు. నేనైతే ఇలాగే ఉంటాను. నా మనసుకేది తోస్తే అది మీతో ఊరికే అంటాను. అప్పుడు మాధవరావు లేఖను చదవసాగాడు. బాబా దాన్ని శ్రద్ధగా విన్నారు. విన్న తర్వాత బాబా దయగా ఇలా అన్నారు, ఈ షావుకారు బుద్ధి చెలించింది. ఈ లేఖకిచ్చే సమాధానంలో అతనికిలా చెప్పు, నీ ఇంట్లో ఏం తక్కువైంది? మనకి సగం రొట్టె చాలు, లక్షల వెనక పడకు. దాము అన్న తన లేఖకి సమాధానం కోసం ఎదురుచూస్తున్నాడు. ఉత్తరం రాగానే అతను దాన్ని చదవసాగాడు. అతనికి మనసు విరిగిపోయింది. అతని మనోరథం అనే కోట కుప్పకూలింది. ఆశ అనే వృక్షం సమూలంగా పెకిలించబడింది. ఇప్పుడు ఓ లక్ష సంపాదించి 1,50,000 వడ్డీకిస్తే ఎంతో గొప్ప లక్షాధికారి అయి ఆనందంగా అహ్మద్నగర్లో ఉందాం అని మనసులో అనుకున్న భావాలన్నీ అక్కడికక్కడే అణగారిపోయాయి. దాము అన్నాని నిరాశ ఆవరించింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు, బాబా ఇలా ఎందుకు చేశారు? తను అతనికి ఉత్తరం రాయటమే పొరపాటైంది. నన్ను నేనే నష్టపరుచుకున్నాను. చూస్తూ చూస్తూ ముందున్న కంచాన్ని కాలితో తన్నేసుకున్నాను. సరే, ఆ ఉత్తరంలో దాము అన్నాకి మాధవరావు ఇలా కూడా సూచించాడు. అదేమిటంటే, చెవులతో విన్నదానికి కళ్ళతో చూసిన దానికి తేడా ఉంటుంది అని. మాధవరావు ఇచ్చిన ఈ సూచనని చదివి దాము షావుకారికి ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళటం మంచిదనిపించింది. ఏమో తెలీదు, అందులో కూడా నాకు శ్రేయస్సు ఉంటుందేమో, ఒకవేళ ఆయన అనుమతి ఇస్తారేమో అని మనసులో అనుకొని అన్న షిరిడీకి వచ్చాడు. బాబాకి సాష్టాంగం చేసి ఆయన దగ్గరికెళ్ళి కూర్చున్నాడు. మెల్లమెల్లగా ఆయన పాదాలు నొక్కసాగాడు. కానీ బాబాని నోరు తెరిచి అడగటానికి ధైర్యం చాలలేదు. ఇంతలో అతని మనసుకి బాబాకి ఆ లాభంలో కొంత భాగాన్నివ్వాలి అన్న ఆలోచన తట్టింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు, సాయినాథ, ఈ వ్యవహారంలో నాకు మీరు సాయపడితే లాభంలో కొంత భాగం మీకు నేను సమర్పిస్తాను అని. ఈ ప్రకారంగా మనసులో ఆలోచించుకుని దాము అన్న ఓ క్షణంపాటు సాయి చరణాలపై మస్తకాన్ని పెట్టాడు. సంకల్ప వికల్పాలు కలగటమనేది మనసుకుండే విశిష్ట లక్షణం. మనసులో దాము అన్న సందిగ్ధత కొనసాగుతోంది. భక్తులు మనసులో అనేక కల్పనలు చేస్తారు, కానీ వారికి తమకు నిజమైన లాభం ఎక్కడుందో తెలియదు. భూత భవిష్యద్వర్తమాన కాలాలను తమ కనుసన్నల్లో ఉంచుకునే గురువుకే భక్తుల శ్రేయస్సు ఎందులో ఉందో తెలుస్తుంది. తమ మనసులోని ఆలోచనను ఎంత రహస్యంగా ఉంచుకున్నా సర్వాంతర్యామి సాయి మహారాజు ఆ మనసులోని ఆలోచనను తెలుసుకుంటారు. ఎవరైనా తమ మనసులోని ఆలోచనని సాయి చరణాలకు ప్రేమతో నివేదించి పూర్ణ విశ్వాసంతో అది చేయటానికి యోగ్యమైన పద్ధతిని చెప్పమని విన్నపంచేస్తే అప్పుడు సాయిబాబా వారికి యోగ్యమైన మార్గాన్ని చూపిస్తారు. ఆయన భక్తులందరికీ ఈ విషయం బాగా తెలుసు. తనని అనన్యంగా శరణు వచ్చిన వారి సంకటాలను ఆయన దూరం చేస్తారు. గురువే నిజమైన తల్లి తండ్రి. అనేక జన్మలుగా పాలించి మనలను రక్షించే ఆయనే శ్రీ విష్ణువు, శంకరుడు, బ్రహ్మ కూడా. సర్వము చేసేవాడు చేయించేవాడు ఆయనొక్కరే. పసిపిల్లలు రుచికరమైన ఆహారం అడిగితే తల్లి వాళ్లకు చిన్నపిల్లలతో వేప మొదలైన ఎన్నో రకాల చేదు మందులను అరగదీసి త్రాగించే బాలకడు అనే పేరుగల మందు అంటే చేదు మందును త్రాగిస్తుంది. పిల్లలు కాళ్ళు చేతులు గిలగిలా కొట్టుకుని ఏడ్చినప్పటికీ తల్లి ప్రేమతో చేసుకునే నిర్ణయం ఎంతో దృఢంగా ఉంటుంది. ఎందుకంటే మందుల చేదు సరైన వేళకి మంచి గుణాన్నిస్తుంది. అయితే ఆ పిల్లలకు ఆ గుణాల గురించేం తెలుస్తుంది? ఏ విషయాన్నైనా గుర్తుపెట్టుకోవటం అనేది అమ్మకే తెలుస్తుంది. అన్న తమని భాగస్థుడిగా పెట్టుకుంటానన్నప్పటికీ బాబా ఆ మోహంలో ఎలా పడతారు? భక్తులను ఆయన ప్రేమించేది భక్తుల నుంచి తమకు ఏదైనా ప్రాప్తిస్తుందేమో అన్న కోరికతో కాదు, తమ భక్తుల శ్రేయస్సు కోసం ఆయన సదా తత్పరులై ఉంటారు. సంపదని బంగారాన్ని మట్టితో సమానంగా చూసేవారికి భాగస్వామ్యపు విలువెంత? కేవలం దీనజనులను ఉద్ధరించటానికి ఈ మహానుభావులు జగత్తులో అవతరిస్తారు. యమ నియమాలు అంటే ఇంద్రియాలు, మనసు, వీటి సంయమనం కోసం చేసే అష్టాంగయోగంలోని మొదటి రెండు అంగాలు. శమధమాలు మనసు, ఇంద్రియాలను నిగ్రహించటం కోసం సాధన చతుష్టయం అనే షట్ సంపత్తుల్లో మొదటి రెండు కృత్యాలు. వీటితో కలిసిన మాయామత్సరం అనే కొందరి పైన కోపగించటం, కొందరిని ప్రేమించటం. దోషం లేకుండా కేవలం ఇతరులపై కృపచూపటానికే జీవించి ఉండేవారే సత్పురుషులు. దాము అన్న ఈ భాగస్వామ్యం గురించి తన మనసులోనే గుప్తంగా ఉంచుకున్నాడు. అయితే దాని గురించి బాబా బాహాటంగా ఏం చెప్పారో అది శ్రోతలు ఆదరంగా వినాలి. జీవుల మనసుల్లోని కోరికలు, అలాగే వారి వర్తమాన, భూత, భవిష్యత్ కాలాల్లోని సంఘటనలు అరచేతిలో ఉసిరికాయలాగా బాబాకి సంపూర్ణంగా తెలుసు. తమ భక్తుల భవిష్యత్తు గురించి తెలిసిన బాబా వాళ్లని సరైన సమయంలో ఎలా మేల్కొల్పుతారో వినండి. ఆపణ్బువా కషాత్ నాహి, నేను మాత్రం ఎందులోనూ లేను అని అంటూ తనకి ఆ వ్యవహారం నచ్చలేదని ప్రేమతో బాబా సూచన ఇచ్చారు. దాము అన్న మనసులో సిగ్గుపడ్డాడు. బాబా అన్న ఈ మాటలు విని అతనికి విషయం అర్థమైపోయింది. మనసులోని నిర్ణయాన్ని వదిలేసి అతను తలంచుకుని అలా కూచుండిపోయాడు. తరువాత అతని మనసులో బియ్యం, గోధుమల ధాన్యంతో ఇంకేదన్నా వ్యాపారం చెయ్యాలి అని మరో ఆలోచన వచ్చింది. దానికి బాబా ఇచ్చిన సమాధానం వినండి. రూపాయికి 5 సేర్ల చొప్పున తీసుకుని 7 సేర్ల చొప్పున అమ్మవలసి వస్తుంది. బాబా మాటలు విని అన్నా మనసులో సిగ్గుపడ్డాడు. సాయి దృష్టిలో పడకుండా ఎక్కడా ఏదీ జరగదు. పైన, క్రింద, ఇటు అటు అంతా ఆయనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ దాము అన్నా మిత్రుడు దీర్ఘంగా ఆలోచనలో పడ్డాడు. ఏం చెయ్యాలో అతనికి తోచలేదు. అన్నా నుంచి జాబు కూడా రాలేదు. ఇంతలో దాము షావుకారు అతనికి ఉత్తరం రాసి జరిగిన విషయమంతా చెప్పారు. అది చదువుకున్న ఆ మిత్రుడికి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. అతను మనసులో ఇలా అనుకున్నాడు, విధి విలాసం ఎంత విచిత్రం. వ్యాపారం చేసే అవకాశం నడుచుకుంటూ వస్తే ఇతను స్వయంగా ఎందుకు ఆలోచించలేకపోయాడు? ఇతనికి ఫకీరు పిచ్చి ఎందుకు పట్టింది? ఉత్తి పుణ్యానికి లాభాన్ని పోగొట్టు కూర్చున్నాడు. దైవం ఇస్తుంటే కర్మ తీసుకెళ్తుంది. బుద్ధి కర్మానుసారిణి. నిఖార్సైన వ్యవహారం ఉన్నచోట మధ్యలో ఈ ఫకీరు అడ్డుగా దాపురించాడేమిటి? పనీపాట లేకుండా పిచ్చివాడిలా ఇంటింటికి పోయి బిచ్చమడిగి కడుపు నింపుకునేవాళ్ళు ఇంతకన్నా ఏం చెప్పగలరు? సరే, దాము అన్న మొహం మీద రాసిపెట్టి ఉండకపోవటం వల్లే అతనికి అలాంటి బుద్ధి పుట్టింది. ఇప్పుడు నేను మరో భాగస్వామిని చూసుకోవాలి. యద్భావినతద్భావిభావి చేన్న తదన్యథా. జరగవలసి లేకపోతే అది జరగనే జరగదు. జరగవలసింది జరిగి తీరుతుంది, అది మరొకలా జరగదు. సరే, ఈ ప్రకారంగా దాము అన్న హాయిగా ఉండిపోయాడు. కర్మఫలం దేహం మీద పడవలసి ఉన్నవారెవరూ ఆ మిత్రుడికి భాగస్వామి అయ్యారు. వాళ్ళు సంకటాల్లో పడ్డారు. ఆ సట్ట అంటే తరువాత వస్తువుల ధర పెరుగుతుందా తగ్గుతుందా అన్నదాన్ని అంచనా వేసి చేసే ఓ ప్రమాదకరమైన వ్యాపారం చేశాడు. కానీ అతని రోజులు తిరగబడ్డాయి. అతనికి దురదృష్టం ఈడ్చి మొహం మీద కొట్టింది. బాగా నష్టపోయాడు. ఆ ఫకీరు దండం అతన్ని దెబ్బతీసింది. మన దాము అన్న ఎంతో అదృష్టవంతుడు, తెలివిగలవాడు. అతని సాయి నిజంగా అమూల్య ముత్యం. ఆయనకి తమ భక్తులపై ఎంత దయ. నేను మిత్రుణ్ణని దాము అన్న నాతో వ్యాపారం చేసి ఉంటే బాగా మోసపోయేవాడు. ఆ ఫకీరు మాటననుసరించి పాపం అతను తప్పించుకున్నాడు. నిజంగా అతనికెంత శ్రద్ధ. అతని పిచ్చిని నేను పరిహసించాను. నా తెలివి అనే గర్వం వ్యర్థమైంది. నాకీ అనుభవం కలిగింది. ఆ ఫకీరుని నేను ఊరికే నిందించాను. అలా చేయకుండా నేను కూడా ఆయన మాట వింటే, నన్ను కూడా ఆయన సమయానికి మేలుకొల్పి ఉంటే ఈ మోసం జరిగేది కాదు. ఇప్పుడు మరో సంగతి చెప్పి దాము అన్న వృత్తాంతాన్ని ముగిస్తాను. ఈ సంగతి విన్న శ్రోతల చిత్తాలకు ఆనందం కలుగుతుంది, బాబాపై ఆసక్తి కలుగుతుంది. ఒకసారి ఏం జరిగిందంటే, గోవా నుంచి ఓ పార్సల్ వచ్చింది. అందులో ఎవరో రాళే అనే పేరుగల ఓ రెవెన్యూ అధికారి మేలి రకమైన మామిడి పళ్ళు పంపించాడు. బాబా పాదాలకు అర్పించమని మాధవరావు పేరు మీద పంపబడిన ఆ పార్సల్ను కోపర్గాంలో తీసుకుని అతను షిరిడీకి వచ్చాడు. మసీదులో బాబా ఎదుట దాన్ని విప్పినప్పుడు అందులో అందమైన మామిడి పళ్ళు ప్రత్యక్షమైనాయి. మధురమైన సువాసనలను గుబాళించే ఆ మామిడి పళ్ళు 300కు పైగా ఉన్నాయి. బాబా వాటిని చూసి మాధవరావుకిచ్చారు. మాధవరావు దానిలో నుంచి 4 మామిడి పళ్ళు కొడంబేలో పెట్టాడు. మిగిలినవి తనతో పాటు తీసుకెళ్లాడు. మామిడి పళ్ళు కొళంబేలో పెట్టగానే బాబా తమ నోటితో ఏమన్నారో వినండి. ఈ మామిడి పళ్ళు దాము అన్నా కోసం, వాటిని అక్కడే పడి ఉండనియండి. 2 గంటల తర్వాత దాము అన్న పూజ సామగ్రి తీసుకుని మసీదుకి వచ్చాడు. ఇంతకుముందు జరిగిన విషయం అతనికేమీ తెలియదు. బాబా గట్టిగా ఇలా అన్నారు, ఈ మామిడి పళ్ళు దామ్యావి, మనవి కావు. మనకవి తినాలని ఉన్నా ఇతరుల వస్తువులు మనమెందుకు తినాలి? ఎవరి మామిడి పళ్ళు వాళ్లే తినాలి. ఇవి ఎవరి మామిడి పళ్ళో వాళ్లే తినాలి, తిని చావాలి. అవి బాబా ప్రసాదమన్న భావనతో అన్నా వాటిని సహజంగానే స్వీకరించాడు. అది ఏదో అశుభ సూచకమని, భయపడనక్కర్లేదని అన్నాకి తెలుసు. తరువాత పూజ పూర్తి చేసి అన్నా వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చి ఇలా అడిగాడు, ఈ పళ్ళను ఎవరికివ్వాలో నాకు తెలియటం లేదు, పెద్ద భార్యకా చిన్న భార్యకా? బాబా ఇలా అన్నారు, చిన్న భార్యకివ్వు, ఆమెకు 8 మంది పిల్లలు పుడతారు. 4 మగపిల్లలు, 4 ఆడపిల్లలు ఈ మామిడి పళ్ళ లీలతో జన్మిస్తారు. పుత్రసంతానం లేకపోతే దానికోసం ఎంతగానో ప్రయత్నించాలి. సాధు సత్పురుషులను సేవించాలి. వారి కృప ఆశీస్సులను పొందాలన్న పిచ్చి ఉండేది అన్నాకి. అలా సాధు సత్పురుషులను పూజించేవాడు. అలాగే గ్రహాల సానుకూల్యతను ప్రాప్తింపచేసుకోవాలని జ్యోతిషశాస్త్రంపై ఇష్టంతో దాన్ని నేర్చుకుని స్వయంగా తను జ్యోతిష్కుడైనాడు. నుదుటిమీద సంతానరేఖ లేదు. ఇదే జ్యోతిష్యశాస్త్రం యొక్క అంతిమ నిర్ణయం. ఇది అన్నాకు తెలుసు. కనుక అతను నిరాశతో ఉండిపోయాడు. కానీ సాయిబాబా ప్రసన్నులై తమ నోటి నుంచి ఈ వాగ్దానపూర్వకమైన శబ్దాలు వినిపించి అతనిలో మళ్లీ ఆశలు చిగురింపజేశారు. సరే, తరువాత కొద్ది కాలానికి బాబా అక్షరాలు సఫలమయ్యాయి. సత్పురుషుల ప్రసాదమనే మామిడి పూత నుంచి సంతతి అనే పళ్ళు చక్కగా పండాయి. బాబా అన్నట్టే జరిగింది. దాము అన్నాకి తన జ్యోతిష్యం అబద్ధమని తేలిపోయింది. సాయి మాటలు అమోఘమని నిశ్చయమూ అయ్యింది. ఆయన మాటల ప్రకారం అతనికి పిల్లలు కలిగారు. సరే, ఈ బాబా మాటలు ఆయన దేహధారులుగా ఉన్నప్పటివి. కానీ ఆ తరువాత దేహత్యాగానంతరం కూడా తమ వాణి మహిమను స్వయంగా ఆయన నిశ్చయంగా చెప్పారు. నేనొకవేళ మరణించినా నా మాటలు ప్రమాణంగా తీసుకోండి. నా ఎముకలు నా సమాధి నుంచి మీకు ధైర్యాన్నిస్తాయి. నేనే ఏమిటి, నా సమాధి కూడా మీతో మాట్లాడుతుంది. దానికి అనన్యంగా శరణు వెళ్లే వారితోనే అది ఉంటుంది. నేను మీ కంటికి కనిపించనని మీరు చింతపడవద్దు. నా ఎముకలు మాట్లాడటాన్ని, మీకు కబుర్లు చెప్పటాన్ని మీరు వింటారు. నన్ను మాత్రం మీరు స్మరించండి. అంతఃకరణలో నాపై విశ్వాసం పెట్టండి. నిరీక్షతో నన్ను భజించండి. అప్పుడు మీకు శ్రేయస్సు కలుగుతుంది. బాబా అన్న ఈ మాటలు గుర్తొచ్చి హేమాడ్పంత్ గుండె బరువెక్కింది. అతనిలా ప్రార్థిస్తున్నాడు, భక్తుల కోర్కెలను నెరవేర్చే కల్పవృక్షము, సర్వశక్తిమంతులు అయిన సాయి సద్గురు, మీ నుంచి ప్రసరించే దయామృతాన్ని నేను యాచిస్తున్నాను. ఈ హేమాడుపంతికి మీ చరణాలతో వియోగం కలుగనివ్వకండి. భక్తజనులపై కరుణ చూపే గురువర్య, మమ్మల్ని రక్షించటానికి పరుగునరండి. మమ్మల్ని అవతలి తీరానికి చేర్చండి. ఈ జగత్తులో కొంచెం కూడా విశ్రాంతి కలగటం లేదు. జనన మరణాల పరిభ్రమణ ముగించండి. మనసుకిష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ సంసార విషయాల గురించే ఆలోచించే మమ్మల్ని ఈ విషయ భోగాల నుంచి వెనక్కి మరల్చండి. మా వృత్తిని అంతర్ముఖం చేయండి. ఈ సంసార సాగరంలో మేము అలల్లాగా అటూ ఇటూ చెలిస్తున్నాం. సమయానికి చేయందించి ఈ సంసారం నుంచి మమ్మల్ని విడిపించండి. ఇంద్రియాలు విశృంఖలతతో స్వచ్ఛందంగా బయటికెళ్ళి నీతి బాహ్యంగా ప్రవర్తించటం పట్ల ప్రవృత్తమై ఉన్నాయి. అనియంత్రతతో ప్రవహించే ఈ నదికి ఆనకట్టవేయండి. ఇంద్రియ సమూహాన్ని వెనక్కి తిప్పండి. ఇంద్రియాలు అంతర్ముఖం కానంత వరకు ఆత్మదర్శనం కలుగదు. ఆత్మదర్శనం అవకపోతే అత్యుత్తమ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? జన్మే వ్యర్థమైపోతుంది. భార్య, పుత్రులు, మిత్రులు వీరెవరూ చివరికి తోడురారు. మీరొక్కరే చివరి సుఖాన్ని లేదా మోక్షాన్నిచ్చే ఆత్మబంధువు. ఓ సాయి మహారాజా, కర్మాకర్మల పాశాలను తెంచేసి ఒక్కసారిగా మమ్మల్ని దుఃఖరహితులుగా చేయండి. మీ కృపాబలంతో ఈ దీన దుఃఖితులను ఉద్ధరించండి. అత్యంత పవిత్రులైన సాయి మహారాజా, మీ కృపా సామర్థ్యంతో వాదోపవాదాలనే ఈ చెడు ప్రవృత్తిని సమూలంగా నశింపచేసి మా నాలుకపై మీ నామాన్ని నర్తించనియ్యండి. మా మనసులకు మీరు ఎలాంటి ప్రేమను ఇవ్వాలంటే దానివల్ల సంకల్ప వికల్పాలు మనసులోకి రానే కూడదు. శరీరము, ఇల్లు, వాకిలి వీటి స్పృహే కలగకూడదు. నేను అనే అహంకారాన్ని సుదూర తీరాలకు పారద్రోలండి. కేవలం మీ నామస్మరణే జరగాలి. ఇతరాలేవీ గుర్తుకు రాకూడదు. మనసుని చాంచల్యం స్పృశించకూడదు. మీరు మమ్మల్ని కడుపులో పెట్టుకోండి. మా అజ్ఞానమనే అంధకార రాత్రిని అస్తమింపచేసి మీ వాత్సల్యకాంతుల వెల్లువ సుఖంలో మమ్మల్ని అలరారనివ్వండి. అప్పుడిక మాకు కొరతేముంటుంది? మీరు మాచే చరిత్ర అనే అమృతాన్ని మనసారా త్రాగించి మమ్మల్ని తట్టి లేపారు. ఈ పుణ్యకార్యం ఏమైనా చిన్నదా? రాబోయే అధ్యాయం దీనికన్నా మధురమైనది. వినేవారి కోర్కె నెరవేరి వారికి సాయి చరణాల్లో ప్రీతి పెరుగుతుంది, శ్రద్ధ చక్కగా బలపడుతుంది. తమ గురు చరణాలను వదిలేసి షిరిడీ దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు బాబా చరణాలకు నమస్కరించినప్పుడు బాబా అతనికి అతని గురుచరణాల్లో భక్తిని దృఢం చేశారు. అలాగే శ్రీమంతుడైన వ్యక్తి సంకటాల్లో ఉండి తన భార్య, పిల్లవాడితో సహా సాయి దర్శనానికి వచ్చినప్పుడు అతని మనోరథం ఎలా నెరవేరిందో, మూర్ఛజబ్బుతో పీడించబడే అతని పిల్లవాడిని ఆయన తమ కేవల దర్శనంతో రోగం నుంచి ఎలా విముక్తుణ్ణి చేశారో, ఇంతకు ముందు జరిగిన అనుభవాలను ఎలా గుర్తు చేశారో అది వినండి. హేమాడ్పంత్ సాయికి శరణు వచ్చి శ్రోతలకు ఆదరపూర్వకంగా ఇలా విన్నపంచేస్తున్నాడు. సాయి కథను వినటం పట్ల ఆసక్తి పెట్టుకోండి. చెవులను సార్థకం చేసుకోండి. సర్వులకు శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని భక్త అభీష్ట సంపాదనమనే పేరుగల 25వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 25వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. పై అధ్యాయంలోని 94వ ఓవీలో బాబా దాము అన్నా కోసం కొలంబేలో పెట్టిన మామిడి పండ్ల గురించి తిని చావమను అన్న ఆశ్చర్యకరమైన చెడు మాటలు ఎందుకన్నారు? దాని అర్థం ఏమై ఉంటుంది? దీనికి వివరణ చెన్నైకి చెందిన కీర్తిశేషులు నరసింహస్వామి తాను వ్రాసిన లైఫ్ ఆఫ్ సాయిబాబా 3వ సంపుటి 3వ అధ్యాయంలో అందమైన పద్ధతిలో ఇచ్చారు. చావు అనేది శారీరకమైనది కాదు, ఆధ్యాత్మిక దృష్టికి సంబంధించిన మరణం అని తెలుసుకోవాలి. ఈ మరణం అంటే పెళ్లి తరువాత ఒకరి వెనుక ఒకరు సంతతి జనన మరణాల వల్ల, ఇతర బాధ్యతల వల్ల కలిగే చింతల వల్ల, సంసారంలో మొల్లోతున దిగబడిపోయినందువల్ల కలిగే భ్రమ లేదా ప్రమాదం. సనత్కుమారుడు సనత్ సుజాతీయంలో అంటాడు, ప్రమాదో మృత్యురహం బ్రవీమి, ప్రమాదాన్నే మృత్యువు అంటారు. హేమాడ్ పంత్ కూడా 52వ అధ్యాయం 12-13 ఓవీల్లో దీన్నే చెప్పారు. మోహం మిథ్యాజ్ఞానానికి కారణమవుతుంది, దానివల్లే ఆత్మస్వరూపం ధ్యానంలోకి రాదు. దానివల్ల సర్వ అనర్థాలకు మూలకారణమైన జనన మరణాలనే పరిభ్రమణ ఉత్పన్నమవుతుంది. మోహం అంటే మిథ్యాజ్ఞానం. అనాత్మని అంటే ఉదాహరణకి శరీరము, మనస్సు, ఇంద్రియాలు మొదలైనవి ఆత్మే అని భావించి అభిమానం పెట్టుకోవటాన్నే విద్వాంసులు మృత్యువు అంటారు. సాయిబాబాకు తమ భక్తులు ప్రపంచంలో చిక్కుకొని పరమార్థాన్ని నిర్లక్ష్యం చేయటం ఇష్టం లేదు. అర్ధార్థి అంటే ధనము లేక సంసారంలోని ఇతర సుఖ సాధనలను ప్రాప్తింపచేసుకోవటానికో భక్తి పెట్టుకునే దాము అన్నాలాంటి భక్తుల కోర్కెలను వారి మొండితనం వల్ల ఒకవేళ నెరవేర్చినప్పటికీ దానితో పాటు తిని చావు లాంటి కొన్ని సంకేతపూర్వకమైన మాటలని వారికి ఆ సూచన కూడా ఇచ్చేవారు, లేదా తమకది ఇష్టం లేదని చెప్పేవారు. తన పిల్లలు బాగా మొండితనంతో ఏదైనా కావాలని అడిగినప్పుడు వారి తల్లి వారికది ఇచ్చి తీసుకో తీసుకుని చావు అని కోపంతో అందా. సరే, ఇదే కీర్తిశేషులు నరసింహస్వామి ఎదుట 1936 సంవత్సరంలో కీర్తిశేషులు దాము అన్నా చెప్పిన సంగతులు చదివి ఆయన అభిప్రాయాన్ని ఈ అధ్యాయంలో సందర్భానుసారం వివరిస్తున్నాను. శ్యామా కొలంబెలో 4 కాదు 8 మామిడి పళ్ళు పెట్టాడు. బాబా చిన్నపిల్లల్ని బాగా ముద్దు చేసేవారు. వాళ్లని ఆయన తమ చుట్టూ పెట్టుకుని తినటానికి తినుబండారాల ప్రసాదమిచ్చి వారిని ఎంతో గారాబం చేసేవారు. అప్పుడప్పుడు బాబా చెప్తున్నా వినకుండా ఏవైనా ఖాద్య వస్తువులను తీసుకుని మసీదు నుంచి వారు పారిపోయేవారు. కానీ బాబా వారు చేసే ఆ అల్లరిని పట్టించుకునేవారు కాదు. కొలంబేలోని ఘుమఘుమలాడుతూ నోరూరించే చక్కటి ఆ పళ్ళను చూసి పిల్లలు బాబాని వాటి నిమ్మని అడగసాగారు. దానికి బాబా వారితో ఇలా అన్నారు, అవి దాము సేట్ కోసం పెట్టినవి. పిల్లలిలా అన్నారు, అతనైతే ఇక్కడ ఉండడు, నగర్లో ఉంటాడు. బాబా వారితో ఇలా అన్నారు, అతను ఇప్పుడే ఇక్కడికి రావటానికి బయలుదేరాడు. అయినప్పటికీ ఆ పిల్లలు సందు చూసుకుని అందులోని 4 మామిడి పళ్ళు తీసుకుపోయారు. కొలంబేలో 4 పళ్ళు మాత్రమే దాము అన్నా కోసం మిగిలాయి. దానికి పై అధ్యాయంలో బాబా దాము అన్నాతో ఇలా అన్నారు, చిన్న భార్యకి 8 మంది పిల్లలు కలుగుతారు. ఆమె 4 అబ్బాయిల్ని 4 అమ్మాయిల్ని ఈ మామిడి లీలతో ప్రసవిస్తుంది. అలా అనటానికి అర్థం ఇదని తెలుస్తోంది. తర్వాత అందులో 4 చనిపోయారు, 4 జీవించారు. దీనికి కూడా ఇదే కారణమని తెలుస్తోంది. దాము అన్నా జాతకంలో పుత్రస్థానంలో పాపి గ్రహం కేతు ఉన్నాడు. అతనికి మారకంలో గురుకృపాదృష్టి లేదు, అందువల్ల అతనికి పుత్రసంతతి యోగం అసలు లేనేలేదు అని జ్యోతిశాస్త్ర నిర్ణయం. కానీ అతనికి సాయిబాబా లాంటి సమర్థ గురువు లభించారు. ఆయన కృపాదృష్టితో ఆ పాపిగ్రహం యొక్క వక్రదృష్టి నివారించబడింది. దాము అన్నాకి పుత్రసంతతి ప్రాప్తించింది. దీనిపై ఏమని సిద్ధమవుతోందంటే, ఈశ్వరుని లేదా గురుని బలం ముందు గ్రహబలం నిర్వీర్యమవుతుంది. శ్రీ త్యాగరాజు ఇలా అంటారు, గ్రహబలమేహి శ్రీరామానుగ్రహబలమే బలం. గ్రహబలం ఎంతటిది? శ్రీరామ కృపాబలమే అన్ని బలాల కంటే పెద్దది. నిజమే, గోపాలగుండుకి ముఖాన లేకపోయినా పుత్రసంతతి కలగటానికి, రఘునాథరావు టెండూల్కర్ కొడుకు డాక్టర్ పరీక్ష పాసవటానికి, షోలాపూర్కి చెందిన ఔరంగాబాద్కర్ భార్య 27 ఏళ్ల తర్వాత పుత్రవతి అవటానికి కారణం గురుకృప కాక మరేమిటి? దీన్ని మీరు బాబాకున్న అసామాన్య సామర్థ్యమని అంటారా? లేక ఆయన త్రికాల జ్ఞానమని అంటారా? లేక ఆయన సత్య సంకల్ప సిద్ధి అంటారా? బాబా మాటలు నిశ్చయంగా ఎంతో నిజం. ఇది మాత్రం ముమ్మాటికీ నిజం. సాయి నోటి నుంచి వచ్చిన అక్షరాలు ఖచ్చితంగా బ్రహ్మలిఖితాలే. దాము అన్నా బాబాపై పెట్టుకున్న భక్తి ప్రాపంచిక శ్రేయస్సు కోసమే. కనుక అతని ఈ రెండు కథలు మనకి ప్రాపంచికం గురించి మంచి పాఠాలు నేర్పుతాయి. 1, మానవులు డబ్బు మరీ ఎక్కువగా సంపాదించాలన్న లోభం పెట్టుకోకూడదు. ఉత్తమ పద్ధతిలో ధనం సంపాదించాలి. ధనం లేకపోతే ఈ జగత్తులో ఏమీ చేయలేము. 4 పురుషార్థాల్లో అర్థం 2వ స్థానంలో ఉంటుంది. ఈ పురుషార్థం గురించి మన శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. కానీ వెంటనే అది బాగా సంపాదించాలని సట్టా లాంటి ప్రమాదకరమైన వ్యవహారాల్లో తలదూర్చటం అంటే బాబాకి ఇష్టం లేదు. మనకున్న ఆహారం మనకు చాలు, లక్షల కోసం పరిగెత్తవద్దు. 2, బాబాని మనం ఏదైనా ఒకటి అడిగినప్పుడు అది చాలా రోజుల దాకా లభించకపోతే మనం బాబాపై అలుగుతాం. అలా చూసి చూసి మనం ఆయనపై భక్తిని కూడా వదిలేస్తాం. అది మూర్ఖత్వం. బాబా త్రికాల జ్ఞాని. ఆయనకు మన అంతిమ శ్రేయస్సు ఎందులో ఉందో తెలుసు. మనం పిల్లలు పుట్టాలని కోరుకున్నప్పుడు వారు వెంటనే మరణించినా, లేదా అంగవైకల్యంతో పుట్టినా, లేదా పెళ్ళయ్యాక వృద్ధాప్యంలో బాధలు పెట్టినా అప్పుడేం ప్రయోజనం? 3, గురువుని ప్రాపంచిక విషయాల గురించి ప్రత్యక్షంగానో, లేదా ఆయన ఫోటో ముందు చీటీలు వేసో సలహాను ఎప్పటికీ అడగకూడదు. ఒకవేళ అడిగితే ఆయన ఆజ్ఞ ప్రకారం తూచా తప్పకుండా వ్యవహరించాలి. ఆయన ఆజ్ఞ మన కోరికకు విరుద్ధంగా ఉన్నా సరే. ప్రత్తి లేదా ధాన్యం పైన వ్యాపారం చేయవద్దన్న బాబా సలహాని దాము అన్న విన్నాడు. కనుకే అతనికి అన్యాయం జరగకుండా శ్రేయస్సు కలిగింది. 4, సద్గురువుపై అనన్య శ్రద్ధ ఉండాలి. ఆయన ఏవైనా చెప్తే అది పైకి ఎంత విచిత్రంగా అపాయకరంగా ఉన్నప్పటికీ ఆ రకంగా వ్యవహరించటానికి మనం భయపడకూడదు. బాబా దాము అన్నాని మామిడి పళ్ళు తిని చావు అన్నా కూడా దాము అన్న ఆ మామిడి పళ్ళు స్వీకరించాడు. చిన్న భార్యకి అవి తినటానికిచ్చాడు. కనుక అతనికున్న పుత్రప్రాప్తిపై కోరిక నెరవేర్లేదా?